శ్రీమద్దేవి భాగవతంలో ఏకాదశ స్కంధంలో చిట్ట చివరిగా మనకి విభూతి మహిమని వేదవ్యాసుల వారు చాలా భక్తితో శ్రద్ధతో అనుభవించి అందించారు. అందులో భాగంగా దుర్వాస మహర్షి తన నుదుట విభూతి ధరించి కుంభీపాక నరకంలోకి తొంగి చూడడంతో కుంభీపాక నరక ప్రాంగణమంతా ఒక ఉద్యానవనం, నందనోద్యానంగా మారింది, స్వర్గంగా మారిపోయింది. దానితోటి శివుడు అక్కడికి వచ్చి ఇది విభూతి మహిమ, అందున పంచాక్షరీ మంత్రపూర్వకముగా దుర్వాస మహర్షి విభూతి ధరించి తొంగి చూడడం వల్ల అందులో ఉన్న కణములు అందులో పడి నరకం స్వర్గం అయ్యింది. ఈరోజు నుంచి ఇక్కడ పితృలింగం అనే పేరుతోటి ఒక లింగాన్ని ప్రతిష్ఠించండి, ఇదే లింగమునకు ఒక నకలు ప్రతిరూపం భూలోకంలో కూడా కళింగ రాష్ట్రంలో అంటే ఒరిస్సాలో స్థాపించండి అన్నాడు ఆయన. ఇప్పుడు దాంతో ఆ కుండమంతా శాశ్వతంగా కొత్త స్వర్గంగా మారిపోయింది, పితృలింగ ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడున్న జనం అందరినీ మళ్ళీ ఏం చేశారు, ఇంద్రుల వారు స్వర్గానికి పట్టుకుపోయారు. హాయిగా ఈ నరకంలో నానాయాతంలో పడుతున్న వాళ్ళు, చావు దెబ్బలు తింటున్న వాళ్ళు స్వర్గానికి పోయారు. దాంతో యమధర్మరాజు గారికి ఒక భయం పట్టుకుని తిట్టండి, కొసమెరు పోటీ వినాలి మనం. ఓరి నాయనో, దుర్వాస మహర్షి తొంగి చూస్తే కుంభీపాకం కాస్త ఉద్యానంగా మారింది, అక్కడికి ఒక లింగం రావడం మాకు ఆనందమే, కానీ నరక శిక్షలకి భంగం అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వర్గానికి పోయారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగితే ఎలాగా, అందుకని ఆ రోజు నుంచి ఏం చేసేట, యమలోకంలోకి విభూతి ధరించిన శివభక్తులకి ప్రవేశము లేదు అని నిషేధం ఏర్పాటు చేశారట. నాకు ఆ కథ చదివినప్పుడల్లా అయితే లెక్కన మనం నరకానికి వెళ్ళాం గ్యారంటీగా, ఎందుకంటే నిషేధం కదా, నరకానికి వెళ్ళడానికి నిషేధమే ఉన్నప్పుడు అసలు మనం నిర్భయంగా ఉండొచ్చు అనమాట. చీఫ్గా బెస్ట్, చీఫ్ గెస్ట్గా వెళ్ళాలన్నా భయమే నాకు నరకానికి, ఎందుకంటే అక్కడ ఎవరన్నా తెలుసున్న వాళ్ళు కనపడతారు కదండి, అదేదో సినిమాలు పాపం సూర్యకాంతం చచ్చిపోయాడు, ఒడియాలు అప్పడాలు ప్యాక్ చేసుకుపోయింది నరకానికి, తీరా నరకంలోకి వెళ్ళాక ఆవిడ్ని ఏ నరకంలోకి ఏం పట్టుకెడుతున్నామంటే కొంగు దొరికితే అందులో ఒడియాలు కనబడ్డాయి. మన భూలోకంలో ఉన్నవాళ్ళు, అందులో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు, అందులో ఈ ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రేపు పొద్దున నాకు అక్కడ కనపడితే నేను తట్టుకోలేని వాడిని, వాళ్ళు తెల్లారులేస్తే నాకు ఓటు నాకు ఓటు అన్న వెనకాదలు పడ్డారు. వీళ్ళంతా అక్కడే ఉంటారు ఎక్కువ మంది, అందుకని ఎందుకు వచ్చిందని విభూతి ధరిస్తున్నాను నేను, విభూతి ధరించిన వాళ్ళని యమలోకానికి రానివ్వరట నిషేధం, నేను చెప్పిన దాంట్లో రవ్వంత అత్యుక్తుంటే జీవితంలో పురాణం చెప్పను, అక్కడ విభూతి ధారణ చేసిన శివభక్తులకి నిషేధము అని రాశారు ఆ కట్టం తర్వాత. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి, మీలో ఎవరికైనా నరకం చూడాలని కోరుకున్న వాళ్ళు చేయొత్తండి. ఆయన ఒక్కడే లేచి నిలబడ్డాడు, చెయ్యొత్తండి అంటే ఆయన నిలబడ్డాడు, ఆయన అదృష్టవంతుడు, ఇంతవరకు ఎవరు నరకానికి పెడతామని చెయ్యొత్తట్లేదు, అంటే మీ అందరికీ నరకం అంటే అంత భయం అనమాట. ఆ నరకం కంటే భూలోకంలో ఉన్న పాతబడిపోయిన బరకంలో దొరడం కూడా తేలిక అనిపిస్తుంది కదా. కాబట్టి నరకం వద్దనుకున్న వాళ్ళు తప్పక విభూతి ధరించండి, అందున సాయంత్రం తప్పక ధరించండి. ఒక్కోసారి సాయంకాల సంధ్యా సమయంలోనే యమకింకరులు తిరగడం మొదలు పెడతారట. యమకింకరులు తీవ్ర క్రోధంతో తిరిగే కాలం నిశా సమయము, సంధ్యా సమయం మొదలుకొని మళ్ళీ సూర్యోదయం వరకు ఉగ్రక్రోధంతో తిరుగుతారు, పగటిపూట కొంత శాంతంగా తిరుగుతారు. అంతో ఎంతో విభూతి పెట్టుకుంటే మన సొమ్ము ఏం పోతుంది, ఏం పోదుగా, పైపెచ్చు, యమలోకానికి వెళ్ళక్కర్లేదు, అనేక రకాల లాభాలు ఉన్నాయి. శరీరం విడిచిపెట్టడం తప్పదు, ఎవరికైనా ఇవాళ కాకపోతే రేపైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళవలసిందే, మనకిష్టం ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తి చిట్ట చివరికి ఒక ధర్మం చేస్తాడు. ఈ ధర్మం చేసినా చేయకపోయినా కాలధర్మం చేయక తప్పదు. ఆ కాలధర్మం చేసేటప్పుడు విభూతి రేఖలుంటే యముడి దగ్గరికి వెళ్ళడు, ఒకవేళ వెళ్ళినా అందమైన రూపంతో ఉన్న యముడిని పైపైన చూస్తాడు, కానీ యముడు నరకంలో ఉన్న కుండములను చూడడానికి మాత్రం వెళ్ళనివ్వను అని పెట్టాట. అక్కడ సుస్పష్టంగా పెట్టారన్నమాట, నిషిద్ధ ప్రదేశము, ఇక్కడికి మాత్రం విభూతి ధరించిన పుణ్యాత్ములు రావద్దు అన్నాడు ఆయన. ఇందులో ఒక్కళ్ళ మొహాల్లో విభూతి ఉందని చూస్తే కొద్దిమంది ముఖాల్లో విభూతి కనబడుతుంది, వాళ్ళంతా అదృష్టవంతులు అన్నమాట. అప్పటి నుంచి యమలోకంలోకి విభూతి ధారణ చేసిన వాళ్ళు వెళ్ళడం మానేశారు. యమలోకంలో కంటే నేను చెప్పేది కుండాల దగ్గరకు అన్నమాట, శిక్షలు ఉండే కుండాల దగ్గరికి. యముడి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని దర్శనం చేసుకుని ఆయన సత్కారాలు పొందొచ్చు, కానీ ఈ శిక్షలు అమలు చేసేటటువంటి కుంభీపాకం రౌరవం వంటి నరకములకి ఎవరు వెళ్ళడం లేదు. అపూర్వమైనది విభూతి మహిమ. విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ చేసి, సంధ్యావందనం చేసిన, పంచాక్షరి జపం చేసిన, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసిన అటువంటి వాడు పొరపాటున కూడా యమదండనమును పొందడు. చంద్రశేఖరుడి యొక్క అనుగ్రహం వల్ల సుఖాలు పొందుతాడు.
చాలా కాలం క్రితం బృహద్రథుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు. ఈ పవిత్ర ఆర్యావర్త దేశంలో ఆయన బలం కలిగిన రాజుగా, ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఆయన పేరు బృహద్రథుడు. ఈ రాజుగారికి చిన్నప్పటి నుంచి పాండిత్యం వచ్చింది. సాధారణంగా ఒక ఏడాది దాటకుండా మాట్లాడేవాళ్ళు తక్కువగా ఉంటారు. సంవత్సరం దాటిన తర్వాత కూడా మాటలు రాకపోతే కొంత భయపడతాం మనం. కానీ ఈ కుర్రాడు పుట్టి పుట్టగానే దాదాపు రెండో రోజు నుంచి మాట్లాడడం మొదలెట్టట. ఈ కుర్రవాడిని మూడవ నెలలో గుళ్ళోకి తీసుకెడితే గోవింద అన్నట్ట. ఇలా అనుక్షణం మాట్లాడేవాడు ఆయన. తెలియకుండానే గురువులు ఏం చెప్పినా అతనికి కంఠస్థం వచ్చేది. కారణజన్ములు పుట్టుకతో ప్రతిభావంతులు అవుతారు. ఆయనకి సంగీతం వచ్చింది, సాహిత్యం వచ్చింది, జ్యోతిశాస్త్రంలో అంత మించిన పండితుడు లేడని పెంచుకున్నాడు ఆయన. సరే, రాజుగారు కాబట్టి యుద్ధ కళలన్నిటిలోనూ ఆరుతేరాడు. కత్తి తిప్పేవాడు, గుర్రాలెక్కి తిరిగేవాడు, ఏనుగుల మీద సవారీ చేసేవాడు, మల్ల యుద్ధం చేసేవాడు, గదాయుద్ధం చేసేవాడు, అన్ని యుద్ధ కళలలో ఆరితేరాడు. సాధారణంగా శరీర బలం ఉన్నవాడికి బుద్ధిబలం తక్కువగా ఉంటుంది, బుద్ధిబలం ఎక్కువగా ఉన్నవాడికి శరీర బలం తక్కువగా ఉంటుంది. ఈ రాజుగారు ఇటు శారీరకమైన బౌద్ధికమైన రెండు బలములు కలిగిన వాడే. చతుషష్టి కళలలో ఆరితేరాడు ఆయన. అందుకే ఆయన్ని వేదం చదవమన్నా బాగా చదివేవాడు, ధనుర్వేదం చూపించమన్నా ధనుర్విద్యని చూపించేవాడు. వేదము, ధనుర్వేదము ఈ రెండూ కూడా చాలా గొప్పవని పేరు. కొంతమంది ధనుర్వేదంలో అరితేరేవారు కానీ వేదం చదవలేకపోయేవారు. ఈయన అలా కాదు. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పారే, కార్తవీర్యార్జునుడు, వైవస్వతమనువు అలాంటి వాళ్ళ కోవకు చెందినవాడు. ఎందుకంటే ఈయన రాముడి కంటే పూర్వుడు, అందుకే రాముడితో పోల్చలేదు. రాముడికి ధనుర్వేదం వచ్చు, వేదం వచ్చు. అలాగే అర్జునుడు ఉన్నాడు, ఇటు వేదం, ధనుర్వేదం. అంటే ధనుర్విద్యను కూడా వేదం అనేవారండి. భీష్మాచార్యుడు లాంటి వాడు, భీష్ముడు లాంటి వాళ్ళు అంతా ధనుర్వేదంలో అరితేరిన వాళ్ళే. ఈ రాజుగారు అంత గొప్పవాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఎవరైనా వస్తే, ఒరే నీకు మూడు జన్మల క్రితం ఈ ఘట్టం జరిగింది నీ జీవితంలో, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఇందుకు పనికొస్తావని చెప్పేవాడట. ఏ వ్యక్తిని చూసినా వాడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పేవాడు. నువ్వు ఫలానా చోట పుట్టావు, ఇక్కడ పెరుగుతున్నావు, ఇప్పుడు నీ మనస్సులో ఇది ఆలోచిస్తున్నావు అని చెప్పేసేవాడు. దాంతో జనాలకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఎక్కడ కూడవండి, రాజుగారు ఎవరు ఏమోల ఏమనుకున్నా చెప్పేస్తున్నాడు అనుకునేవారట. ఈ దిక్కుమాలాడికి నా మనస్సులో ఊహ తెలిసిపోతుందేమో అని ఎదురుగుండా కూర్చున్నవాడు అనుకుంటే అది కూడా అనేవాడు రాజుగారు. దాంతో రాజుగారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పుడు భగవద్ధ్యానమే చేసేవారు. అప్పుడు ఆయన అన్నాడు, భయంతో అయినా భక్తితో అయినా భగవద్ధ్యానం చేస్తున్నారు సంతోషమే, భక్తితో కానీ భయంతో కానీ ఏ వంకతో అయినా హరినామస్మరణ మంచిదే అనేవాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు వశిష్ఠుడు, వామదేవుడు, జావాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు ఇత్యాది మహానుభావులైన ఋషులు, ఇక్ష్వాకు వంశానికి బాగా ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఈ రాజుగారి ఆస్థానానికి వచ్చారు. ఆయనతో పాటు ఈ ఋషులతో పాటుగా వీళ్ళంతా భూలోక మహర్షులు కదా, వీళ్ళతో పాటు దివ్య ఋషులు కూడా వచ్చారు. అంటే నారదుడు, తుంగురుడు మొదలైన వాళ్ళు, వీళ్ళు దేవలోకంలో ఉండే ఋషులు. ఋషులు దేవలోకంలో ఉంటే వాళ్ళని దేవ ఋషులు లేక దివ్య ఋషులు అంటారు. భూలోకంలో ఉంటే అటువంటి వాళ్ళని మహర్షులు. మళ్ళీ వీళ్ళలో కూడా మహారాజులు లాంటి వాళ్ళు రాజ ఋషులు ఉండేవారు. ఋషులు, మహర్షులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, ఇలా ఎన్నో రకాల కేటగిరీస్ ఉన్నాయి వీటిల్లో కూడా. అలాగే అవధూతలు, కాపాలికులు, దిగంబరులు, జటాధారులు, ముండులు, ఇలా ఎన్నో రకాల వీటిల్లో శాఖలు ఉంటాయి. కొందరు జుట్టు ముడేసుకుంటారు, వాళ్ళు జటులు, జటలు ధరించిన వాళ్ళు. అటువంటి వాడిని జటి అనేవారు. ఇక గుండు చేయించుకు తిరిగితే ముండి అనేవారు అన్నమాట. గుండు చేయించుకుని చక్క పైన ఒక గుడ్డ కప్పుకుని వెడితే వాళ్ళంతా కూడా ముండి అంటే ముండనము చేయించుకున్నవారు. జడల్ని బిగించి కట్టుకుంటే జటి. నాకు శిష్యుడు ఆ మధ్యన ఇదివరకు డ్రైవ్ చేసి పెట్టేవాడు, ఈ మధ్యన ఏమైపోయాడో కనపట్టలేదు, కానీ ఆయనకి ఎన్నో కష్టాలు, లారీలు గొడవ. వచ్చినప్పుడల్లా గురువుగారు మీకు మంచి విగ్గోడు తెచ్చి పెడతానండి, నెత్తిమ జటాజుటం పెట్టుకెడితే ఎంత బాగుంటుందో అనేవాడు. ఈ సంసారం బరువు వాడు వస్తుంటే మళ్ళీ ఈ బరువు ఎందుకు మనకి చెప్పండి. అందుకనే శంకరాచార్యులు వారు హాయిగా శిరోమండనం ఒకటి పెట్టారు, శుభ్రంగా గుండు చేయించుకుని నెత్తి మీద గుడ్డ కప్పుకుంటే ఎంత లాభం. ఎవడో చెంగు ఎక్కర్లేకుండా మనకు మనమే చెంగు వేసుకుంటే అప్పుడు వాడు చెంగు చెంగున ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రమాదం ఉండదు. మహాత్ములు గురువులు ఎందుకు చెప్పారంటే శిరోజముల మీద వ్యామోహం కూడా కొంప ముంచుతుందిట. తల మీద వ్యామోహం వల్ల ఏమవుతుందనమాట, 4 వెంట్రుకలు ఉంటాయి, దానికి ఎందుకు చెప్పండి రంగు. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇలా బ్రష్ పెట్టి రాసి దాన్ని దువ్వి వెనక్కి పెట్టి నానాయాత్ర పెడిపోతుంటారు. మాతో పాపం ఒక ఆయన వస్తుంటారు పారాయణకి, పాపం ఆయన బాధ చూస్తే నాకు చాలేస్తుంది అనమాట. జుట్టేమో రంగేసి నల్లగా కనబడుతుంది. ఈ పారాయణ టైంలో గడ్డం గీయకూడదు, దాంతో ఈ గడ్డాన్ని చూస్తేనేమో ప్రాచీన కాలంలో వాల్మీకి మహర్షి ఉంటాడు లవకుశ సినిమాలో అలా కనపడతాడు, జుట్టు చూస్తేనేమో వేదవ్యాసుల్లో కనపడతాడు. ఈ వేదన అంతా ఎందుకు వచ్చింది? అందుకని శుభ్రంగా నాయన నీ శిరోజముల మీద వ్యామోహం విడిచిపెట్టి నున్నగా చేయించుకో, అదృష్టవంతుడివి అని సద్గురువు కనుక పరబ్రహ్మస్వరూపుడు కనుక శంకరుడు చెప్పాడు. ఆయన పద్మపురాణంలో ఉన్న శ్లోకాన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పాడు. ఆయన హాయిగా గుండు చేయించుకున్న వాడికి ఎక్కువ పాపాలు పోతాయి, ఇది పద్మపురాణం చెబుతున్న మాట. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యత. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపవాసములు ఉండు. 2వది శిరస్సుని ముండనము చేయించుకో, శుభ్రంగా గుండు చేయించుకో. పాపాలన్నీ ఈ జుట్టును ఆశ్రయించుకుంటాయి, అందువల్ల శిరోముండనం చేయించుకోగానే ఈ జుట్టుతో పాటు పాపాలు పోతాయి. ఎందుకని జుట్టు ఉన్నంత వరకు శరీర భ్రాంతి ఉంటుంది, శరీర భ్రాంతి ఉంటే పాపాలు చేస్తాం. ఒక్కసారి గుండు చేయించుకుంటే ఇంకా అర్థం అవసరం లేదు, రంగులు అవసరం లేదు, ఎవరు ఎలా చూస్తారో వెంగక్కర్లా. ఏమండయి మెళ్ళో దండండి, దండ తీయగానే జుట్టు చెదురుతోందండి, సరి చేసుకోండి. ఈ బెంగలందో మనకి ఎంత సుఖం అండి అది. అంటే ఆడవాళ్ళు చేయించుకోకండి సుమా, మళ్ళీ ఇది మగాళ్ళకి చెప్పాడు. శిరోముండనం బాగుంది కదా, ఐసర మధ్యాహ్నం మీరు చేయించుకుంటే నేను చూడలేను, నేనే కదా ఎవరు చూడలేను ఇంట్లో వాళ్ళు కూడా. స్త్రీలకు నిషిద్ధం. స్త్రీలు కొన్ని సందర్భములలో, 1-2 సందర్భాలు చెప్పారు. 1, భర్తకి ప్రాణం పోతున్నప్పుడు మా ఆయన చచ్చిపోతున్నాడు కనుక జుట్టిస్తానని ఒప్పుకోవచ్చట, ఇంకెప్పుడు ఇవ్వకూడదట, పుట్టు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చట. లేదా తాను ఎంతో ప్రాణముగా భావించే తన భర్త గారు తనను విడిచిపెట్టి ఊర్వశి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అయ్యో ఆయన లేడు కదా అని ఆయన మీద ప్రేమతో జుట్టు తీసి అధికారం ఇచ్చారు. తక్కిన వేళల్లో ఆడవాళ్ళు గుండె ఇవ్వకూడదని శాస్త్రం కఠోర నియమం అది. ఎప్పుడు పడితే అప్పుడు గుండె చేయించుకోకూడదు, టిక్ 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 అని జుట్టు కత్తిరించి బాబ్డ్ హెయిర్ చేయించుకుంటే అటువంటి వాళ్ళకి వచ్చే జన్మల్లో పెళ్ళి అవ్వనటువంటి స్త్రీగా కానీ పురుషుడిగా కానీ పుడతారు. కొంతమంది ఈ జన్మలో ఎప్పటికీ పెళ్ళిళ్ళు అవ్వవు, మొగాడికి కానీ ఆడకడానికి కానీ. దాని కారణం ఏంటంటే పూర్వజన్మలో ఇలా పిచ్చి పనులు చేస్తే ఈ జన్మలో ఇలా అవుతారట. ఇవన్నీ నేను చెబుతున్నవన్నీ విన్నప్పుడు నిజమేనా అనిపిస్తాయి, కానీ ప్రామాణికాలండి ఇవన్నీ. పురాణాల్లో చెప్పిన మాట వద్దన్నవి మానేద్దాం అంతే. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ జటాజుటదారులు శిరోముండనం చేయించుకునేవాళ్ళు ఇలాంటి మహానుభావులైన ఋషులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఉపాసన చేసేవారు. అటువంటి ఋషులు బృహద్రథ మహారాజు గారి దర్శనమునకు వచ్చారు. వచ్చి రాజుగారిని దీవించారు. రాజుగారు వినయంగా అందరినీ కూర్చోబెట్టాడు. అప్పుడు అందులో అందరికంటే గొప్పవాడు వామదేవుడని ఆయన లేచి, మహారాజా నీ గురించి లోకానికి తెలియవలసిన అవసరం ఉంది, అందుకే మేము వచ్చాము. నువ్వు ఎవడి ముఖం చూసినా వాడి జాతకం ఏమిటో ఇట్టే చెప్పేస్తున్నావు. ఎవరి మనస్సులో ఏ ఆలోచన ఉందో తక్షణం చెప్పగలుగుతున్నావు. చూసి చూడగానే వీడెందుకు పరికొస్తాడని చెప్పగలుగుతున్నావు. ఇది ఎలా చేయగలుగుతున్నావు? నీకింత జాతక చక్రములు రాయకుండానే మనిషిని చూసి వాడి జాతకం చెప్పగలిగే ప్రతిభ ఎలా వచ్చింది? ఇవే కాక సకల విద్యలలో ఆరితేరిపోయావు. నీ మస్తకం నిండా తెలివితేటలే, జ్ఞాపక శక్తి నీకు ఎక్కువ, ఏ పుస్తకంలో ఏముందో టక్కుని చెప్పేస్తావు. నీవు మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది. ఇటు శారీరకమైన శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, జ్యోతిశక్తి, మంత్రశక్తి, ఇన్ని శక్తులు ఎలా పుచ్చుకున్నావు నువ్వు అని అడిగాడు ఆయన. ఆయనకి తెలియక కోసమా? మనకి తెలియడం కోసం, ప్రజలకు తెలియజేయించడం కోసం అలా ప్రశ్న వేశాడు. అప్పుడు బృహద్రథుడు వాళ్ళందరికీ నమస్కరించి దాంతోపాటు అక్కడ ఉన్న తన సభాసదులకి, ప్రజలకు కూడా వినయంగా నమస్కరించి, ఈ పెద్దలు నా పూర్వజన్మ రహస్యం తెలుసుకోవడానికి నన్ను ప్రశ్నించారు. నాకు ఇంత ప్రతిభ ఎలా వచ్చింది, దానికి కారణమేమిటి అని వాళ్ళు నన్ను అడగడానికి గల కారణం వారికి తెలియక కాదు, నా ప్రతిభా రహస్యం మీకు తెలియజేయడానికి అయినప్పుడు ఆయన భక్తితో అమ్మకి నమస్కరించాడు. ఆయన పరమ భక్తుడు అమ్మవారికి, అందుకని అమ్మవారి పాదపద్మములను భక్తితో నమస్కరించాడు. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలిని చ రౌద్రీ సంహారే చాపియస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణ రూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరి గిరిశారాధితాలంకరోతు. ఈ చరాచర జగత్తన్నిటిని సృష్టిస్తున్న అమ్మకి, తాను సృష్టించిన లోకాలని పోషిస్తున్న అమ్మకి, పోషించి సంహరిస్తున్న జగన్మాతకి, తనలో లయం చేసుకున్నాక వాళ్ళందరినీ పైకి పట్టుకుపోతున్న అమ్మకి, ఆపై పునర్జన్మ లేకుండా మోక్షమిస్తున్న అమ్మకి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే వాక్కులకు ఆధారభూతమైన అమ్మకి నమస్కారం చేస్తున్నాను. ఆ అమ్మ విధి హరి గిరిశ ఆరాధితాలంకరోతు. బ్రహ్మచేత, శివుని చేత, విష్ణువు చేత, ఈ ముగ్గురి చేత నిరంతరం పూజలు అందుకునే తల్లి, త్రిమూర్తుల పూజనములు కూడా నిరంతరం అందుకునే జగన్మాత పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నా పూర్వజన్మ రహస్యం చెబుతున్నా వినండి. నేను పూర్వజన్మలో ఒక పెట్టని, నా పేరు చక్రవాకం, చక్రవాక పక్షిని నేను. చక్రవాక పక్షి ఎప్పుడు ఏం చేస్తుంది, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడి కిరణాలు ఆహారంగా తీసుకుని ఆ తర్వాత ఎక్కడన్నా రెండు మూడు మెతుకులు ఉంటే తింటుంది, ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. అలాంటి చక్రవాక పక్షిగా పుట్టాను నేను. ఆ కాలంలో నాకు చాలా కష్టాలు వచ్చాయి. నేను ఒక మగపెట్టగా ఉండి మరొక ఆడపెట్టని వరించాను. మాకు వింధ్యపర్వత అరణ్యాల్లో ఒక గూడు ఉండేది. ఆ గూట్లో మా ఆవిడ గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పొదుగుతూ ఉండగా ఎక్కడి నుంచో పాము వచ్చి ఆ గుడ్లు తినేసింది. దాంతో ఒకటే బాధపడిపోయి భార్యకే చూస్తూ ఉంటే, భార్య ఈసారి ఏమైనా సరే ఈ పాము మన గుడ్లు తినకుండా దాని అంతం చూస్తాను, మనం తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అందుట అన్నట్టే వీళ్ళు మళ్ళీ గుడ్డు పెట్టిన తర్వాత పాము వస్తూ ఉంటే ఈ ఆడపిట్ట కాళ్ళతోటి పొడిచి పొడిచి ఆ పామును కొట్టి ఆ పాము గుసుమన్నప్పుడల్లా మళ్ళీ ఎగిరిపోయి కళ్ళల్లో పొడిచి మొత్తం మీద ఆ పామును చంపింది. కానీ ఆ పాము ఉఫ్ఫుని విషం కక్కడంతో ఈ ఆడపిట్ట చచ్చిపోయింది. అయ్యో పాముని చంపావు కానీ పాముతో పాటు నా సహచారినికి నువ్వు పోయావు అని బెంగ పెట్టుకుని ఒక పెట్ట అక్కడి నుంచి పిచ్చెక్కినట్టు అటు ఇటు తిరిగింది. ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అనిపించింది. అప్పుడు పిట్టలకు కూడా అలా ఉంటుందండి, పిట్టలు కూడా అప్పుడప్పుడు వైరాగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పిల్లలు పోయినప్పుడు, పెళ్ళాం పోయినప్పుడు, లేక మొగుడు పోయినప్పుడు వాటికి కూడా వైరాగ్యం వస్తుంది. మనం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాయిట. కాకపోతే అది మనకి తెలియటం లేదు. అవి పెట్టలుగా ఉన్నాయి కనుక, జంతువులుగా ఉన్నాయి కనుక వాటి ఉపాసన మనం గ్రహించలేకపోతున్నాం, మనం మానవులం కనుక చెప్పగలుగుతున్నాం ఇతరులకి. అలాగే మగపెట్ట అటు ఇటు తిరుగుతూ అనుకోకుండా దాని అదృష్టం వశాత్తు వింధ్యపర్వతం దగ్గర నుంచి కాశీకి వచ్చింది. అది కాశీక్షేత్రం. ఆ రోజు అదృష్టం ఏమిటి, అష్టమి, అష్టమి పర్వదిన అన్నాడు. జనం బాగా వచ్చారు కాశీక్షేత్రానికి. వాళ్ళంతా సంకల్పం చెప్పుకుని గంగానదిలో స్నానం చేస్తుంటే ఈ పెట్ట కూడా వాళ్ళు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు ముక్కల ముంచి రెక్కలు కొట్టుకుని నీళ్ళలో ఆ రెక్కలు దులుపుకుని స్నానం చేసింది. అష్టమి పూట గంగానది స్నానం చేసింది. ఆ స్నానం కూడా పరమ పవిత్ర మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసింది. స్నానానంతరం దీనికి ఆకలి వేసింది. ఆకలికి అన్నం ఎక్కడ దొరుకుతుందో చూస్తుంటే అన్నపూర్ణ ఆలయం దగ్గర అష్టమి నాడు ఏం చేస్తారంటే నాలుగు వేపుల్లోనూ అన్నం వెతుకులు దొల్లుతారు. అమ్మవారికి అన్నం వండి నైవేద్యం పెట్టి తెల్లని వరి అన్నం, అందులో కొద్దిగా పప్పులు లాంటివి కలిపి వాటిని ప్రతి అష్టమి నాడు నాలుగు వేపుల బలి అన్నం అనే పేరుతో జల్లుతారు. అంటే ఇప్పుడున్న గుడి కంటే ఆ రోజుల్లో ఇంకా విశాలంగా ఉండేది. ఇప్పుడు అంత ఆక్రమణలు కదండి. ఈ ఆక్రమణలు గల కారణం కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో అర్చకులు చక్కగా నైవేద్యం పెట్టి గుడి నాలుగు వేపుల మెతుకులు వేశారట. ఈ చక్రవాక పక్ష మెతుకులను చూడగానే బతుకు మీద ఆశ కలిగి అక్కడికి వచ్చింది. టకాటక నాలుగు మెతుకులు తిందట, కేవలం నాలుగే మెతుకులు. తినగానే ఎక్కడి లేని ఊహలు వచ్చాయి. వెంటనే దానికి నమశివాయ అనే మంత్రం జపం చేయాలని కోరిక వచ్చింది. కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రసాదం నాలుగు మెతుకులు తినడం వల్ల పక్షిగా ఉన్న నేను, నిరక్షర కుక్షిగా ఉన్న నేను జ్ఞానం పొందగలిగా. ఇంకక్కడి నుంచి నేను చచ్చిపోయేదాకా రోజు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసేవాడిని, చేసి దొరికితే మెతుకులు తినేవాడిని, లేదా అమ్మకి నమస్కరించేవాడిని. కాశీ వచ్చిన వాళ్ళంతా అమ్మవారి అనుగ్రహం వల్లే అయ్యవారు ఏ పనున్నా చేస్తున్నాడు, శివశక్త్యాయుక్తు అనేవారట. ఎవరు చూసినా శివుడు కూడా శక్తితో కలిస్తేనే ఏ పనైనా చేస్తాడనేవారు. ఓహో, అమ్మ అన్నిటికంటే గొప్ప శక్తి అని గ్రహించి ఈ పక్షి రూపంలో రోజు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకునేవట ఈ చక్రవాగం. కొద్ది రోజులకి శరీరం విడిచిపెట్టాడు. పూర్వజన్మలో అమ్మవారి యొక్క ప్రసాదం తినడం వల్ల, అమ్మని భక్తితో నిరంతరం దర్శనం చేసుకోవటం వల్ల, అమ్మ కంటే గొప్ప శక్తి లేదనుకోవడం వల్ల, అమ్మ 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 అనడం వల్ల ఈ జన్మలో మహారాజుగా బృహద్రథుడిగా పుట్టాను, ఇది నా పూర్వజన్మ రహస్యం అన్నాడు ఆయన. చాలా గొప్ప కథ, దేవీ భాగవతంలోని మంచి కథల్లో ఏకాదశ స్కంధంలోని గొప్ప కథ ఇదన్నమాట. అమ్మవారి శక్తిని తెలుసుకుని అమ్మవారి ప్రసాదం తింటేనే భూత భవిష్యత్ వర్తమానములు తెలిసేటటువంటి శారీరక మానసిక శక్తులు కలిగినటువంటి బృహద్రథుడనే ఒక రాజుగా పుట్టాడు, ఒక గొప్ప వ్యక్తిగా పుట్టాడు. ఎవరు? ఒక పక్షిగాడు, కేవలం ఒక చక్రవాక పక్షి. అమ్మ యొక్క ప్రసాదం తిని అమ్మ నామం జపం చేయటం వల్ల ఎక్కడి పక్షి జన్మ, ఎక్కడి మహారాజు జన్మ ఆలోచించండి. మహారాజుగా పుట్టాడు, అప్పుడు పక్షిరాజు, ఇప్పుడు మహారాజు. ఇది అమ్మ శక్తి. అప్పటి నుంచి నాకు అమ్మ అంటే భక్తి, నా చిన్నప్పటి నుంచి. అందుకే నేను నాకు వాక్కు రాగానే జగదంబని లోపల లోపల జపం చేసేవాడిని. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి గొప్పతనం చెప్పేవాడిని. ఇదంతా జగదంబ ప్రభావం. మీరు కూడా భక్తి శ్రద్ధలతో నిరంతరం దేవిని ఉపాసిస్తే నాకంటే గొప్పవాళ్ళు అవుతారు. నేను కేవలం ఒక మహారాజు పదవి పొందాను, మోక్షం అనేటటువంటి సామ్రాజ్యానికి చక్రవర్తులు అవ్వచ్చు మీరు అమ్మవారిని జపం చేస్తే. ఈ భూలోకంలో ఉన్న రాజ్యం కంటే మోక్ష సామ్రాజ్యం గొప్పది. ముక్తి అంత తేలిక కాదు, కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఇటు భక్తి ఇటు ముక్తి రెండూ వస్తాయి. ఈ శక్తి అమ్మలో ఉంది కాబట్టి తెలుసో తెలియకో అమ్మని జపించండి. తెలుసో తెలియకో అంటే అంతరార్థం ఏమిటి? అక్కడ అందరికీ మంత్రోపదేశాలు ఉండవు కదా, అందరికీ సద్గురువులు లభించరు కదా. లభించలేనప్పుడు కనీసం అమ్మ అమ్మ అనుకోండి, ఆ మాత్రం తెలుసు కదా. అమ్మవారికి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి నమస్కరించటం, అమ్మ నామస్మరణ చేయడం చేయగా అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఒక సద్గురువుని మన దగ్గరికి పంపుతుంది. గురువు ద్వారా మనకి ఈ జన్మ అనేటటువంటి భారం తొలగజేసి, జన్మ దుఃఖాన్ని తొలగజేసి ఆ తర్వాత అనుగ్రహిస్తుంది. ఎప్పుడు అమ్మవారి భక్తులు అతిథులకు మాత్రం గౌరవం చెయ్యాలట. మనందరం అంతో ఎంతో అమ్మ చరిత్ర విన్నాం. అమ్మని పూజించేవాడు అమ్మవారి భక్తుడు అతిథికి ఎంతో కొంత సాయం చెయ్యాలి. ఇంటికి మధ్యాహ్నం పూట అతిథి వస్తే అన్నం పెట్టలేకపోయినా మంచినీళ్ళు అనే ఇచ్చి పంపించాలట. అందరికీ అన్నం ఎక్కడ పెడతాం? ఇప్పుడు ఎక్కడో ఉంటాను నేను కాశీలో, ఆ టైంలో నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నాకే అన్నానికి ఎవడి మీద ఆధారపడితే మళ్ళీ వెళ్ళగం పెట్టలేము. అలాంటప్పుడు కనీసం మంచినీళ్ళు ఇద్దాం, లేదా అన్నం దొరికే చోటు చెప్పాలట. ఈ విధంగా అతిథి రాగానే అతన్ని యథాశక్తిగా గౌరవిస్తే అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంది. ఈ మాట మాత్రం రాజుగారు నొక్కి చెప్పాడు. అమ్మ భక్తులు గుర్తుపెట్టుకోవలసింది అతిథి పూజ చెయ్యడము. అతిథిర్ యత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సతస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి. మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, వాడికి ఒక పండు పెట్టక మంచినీళ్ళు ఇవ్వక నీ మొహానికి ఏమి ఇవ్వమని తిట్టి పంపేస్తే వాడు నిరాశగా వెళ్ళిపోతాడు కదా. అలా నిరాశగా వెళ్ళిపోతే ఏమవుతుందో తెలిసిన, వాడి పాపమంతా మనకు వస్తుంది, మన పుణ్యమంతా వాడు పట్టుకుపోతాడట. అందుకనే ఇంటికి వచ్చిన అతిథి, ఏడుస్తూ వచ్చిన అతిథికి ఏదో ఒకటి సాయం చెయ్యి. పూర్తిగా అన్నం పెట్టలేకపోతే ఒక గుప్పెడు బియ్యం వెయ్యి, అవి లేకపోతే మంచినీళ్ళు ఇయ్యి. సరే పాప మంచినీళ్ళు లేక బియ్యము లేక ఏమీ లేక రోడ్డు మీద పడి ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి ఎవడన్నా వచ్చి ఆకలితో ఉన్నానండి అన్నం పెట్టండి అంటే నేనే దౌర్భాగ్యంలో ఉన్నానరా, నీకేం పెడతానరా, కానీ భగవంతుడి దేవుళ్ళ నీకోసం అన్నం దొరకాలని మాత్రం ప్రార్థిస్తున్నాను అని మంచి మాటలతో అయినా పంపాలట. ఏమీ లేకుండా ఇంటికి వచ్చిన వాడిని అవమానించి పంపితే, ఆకలికి మాడ్చి పంపితే, అటువంటి అతిథి పాపం మనకు వస్తుంది, మన పుణ్యం అంతా వాడు పట్టుకుపోతాడు. సదత్వ దుష్కృతం, వాడు మొత్తం దుష్కృతం మనకి ఇస్తాడు. పుణ్యమాదాయ గచ్చతి, మన పుణ్యం పట్టుకుపోతాడు. అందుకే పూర్వం ఇంటికి వచ్చిన అతిథిని దేవుడితో సమానంగా చూసేవారు. అతిథి దేవో భవ అన్నారు. ఇప్పుడు అసలు అతిథులు ఎక్కడింటికి వస్తున్నారులేండి? ఇంటికి వద్దామన్న కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, కుక్క ఉన్నది జాగ్రత్త అంటారు, ఇంక లోపలికే వస్తాడు. గుమ్మం దగ్గర అరిచిన కాపలవాడు రానివ్వడు. అందుకని ఏం చేశారు ఈ కలికాలంలో, ముష్టివాళ్ళనే వెతుక్కుంటూ మనమే వెళ్ళాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. అప్పుడప్పుడన్నా అన్నదానాలు చేయాలి, అప్పుడప్పుడైనా ఎవడో వాడికి ఇంత పెట్టాలి. పెట్టిందే మనకి దక్కుతుంది, పెట్టంది ఎప్పుడు ప్రమాదమే. మొత్తం మీద ఆహార సమయంలో ఆకలి కొని వచ్చిన వాడికి నీకు తోచినది పెట్టు, అదే గొప్ప ఉపాసన. అమ్మవారు అటువంటి వాడిని అనుగ్రహిస్తుంది. ఇక అమ్మవారి ఉపాసకులను మరింత బాగా తరింపచేసే ఒక కవచం ఉంది, దానికి గాయత్రీ కవచం అని పేరు. అది చెబుతున్నా విను అని నారదునికి నారాయణుడు గాయత్రీ కవచాన్ని చెప్పాడు. ఇది చాలా గొప్పదండి. ఈ గాయత్రీ కవచం వింటే చాలు, మన సకల దోషాలు పోతాయి, అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. శరీరానికి కవచం వేసుకుని యుద్ధానికి వెళ్ళాం, అప్పుడు ఏమవుతుంది, ఎవడన్నా బాణాలు వేసినా తుపాకీ గుళ్ళు కొట్టినా కవచానికి తగులుతాయి, కానీ కవచం వెనక ఉన్న మన శరీరానికి తగలవు. ఇప్పటికి కూడా యుద్ధరంగానికి వెళ్ళే మిలిటరీ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అని వేసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద దాకా ఒక ఇనుముతో తయారు చేసినటువంటి ఒక ఫ్రేమ్ కవచం వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అవతలవాడు తుపాకీ పేలిస్తే ఆ గుండు దీనికి తగిలి కింద పడిపోతుంది. ఇది లేకపోతే ఆ గుండు గుండెలోకి వెళ్ళిపోతుంది, వీడు బండరాయి మీద పడి చచ్చిపోతాడు. కాబట్టి పూర్వం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు కూడా బాణాలు కానీ కత్తులు కానీ అస్త్రాలు శస్త్రాలు శరీరమునకు తగలకుండా ఉండడానికి ఒంటికి మంచి కవచం ధరించి వెళ్ళేవారు. మన శరీరమునకు ఆయుధం తగలకుండా కవచం ఎటువంటిదో, మన శరీరంలో ఉన్న జ్ఞానం పాడైపోకుండా, జ్ఞానం అనేటటువంటి అవయవాలు పాడైపోకుండా ఉండడానికి గాయత్రి కవచం అటువంటిది. గాయత్రి కవచం చదివితే ఇటు శరీరము మనస్సు పవిత్రమవుతాయి, పాపములు తొలగుతాయి. దీనికి ధ్యాన శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టారు. అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకం. దీనికి ధ్యానం చెబుతున్నాను నేను. ముక్త విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధ రత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైః వహంతీం భజే. అమ్మవారికి కవచం చదివేటప్పుడు ఈ ధ్యాన శ్లోకం చదవాలి. అందులో అమ్మని వర్ణన చేశారు ఈ శ్లోకంలో. ధ్యాన శ్లోకం అంటే ఏమిటి? అమ్మ ఇలా ఉన్నది అని వర్ణించుట. అమ్మకి 5 తలలు ఉన్నాయి, గాయత్రీమాతకి 5 శిరస్సులు ఉన్నాయి. అందులో ఒక తల ముక్త ముత్యాల రంగులో ఉన్నది, రెండవది విద్రుమ పగడపు రంగులో ఎర్రగా ఉంది, ఇంకా మూడవది హేమ బంగారపు రంగులో ఉన్నది, నాలుగవది నీల ఇంద్రనీలమణి ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నది, ఐదవది ధవళ తెలుపు. అంటే ఇక్కడ ఏం తెలుపు చెప్పాలి? మొదటిది ముత్యం, ఇది వజ్రపు తెలుపులో ఉంటుందన్నమాట. వజ్రం ఎంత తెల్లగా ఉందో ఆ తెలుపులో ఉంటుంది. ఇలా 5 ముఖములు 5 రంగుల్లో ఉంటాయి. అన్ని ముఖములకు త్రిక్షణై 3 కళ్ళు ఉంటాయి. అమ్మవారికి 5 శిరస్సులు, ప్రతి శిరస్సునకు కుడి కన్ను ఎడమ కన్ను మూడవ కన్ను కూడా ఉంటాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడిగా అమ్మ దర్శనమిస్తుంది. ఇంకా అమ్మవారికి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడు అష్టమి నాటి చంద్రుడు, చంద్రరేఖని తాపడము చేసుకున్న కిరీటంతో ఉంటుంది అమ్మ. అమ్మవారికి శిరస్సు మీద కిరీటం ఉన్నది. 5 శిరస్సులకి 5 కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటములు బంగారముతోటి రత్నములు తాపడం చెయ్యబడి తయారు చేయబడ్డాయి. ఈ కిరీటం మీద చంద్రుడి యొక్క రేఖ ఉంటుంది, జాబిలి రేఖ ఉంటుంది. ఇంకా అమ్మవారి శరీరం ఎటువంటిది? తత్వార్థవర్ణాత్మికం. తత్వార్థం అంటే 24 అక్షరములు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరములే ఆవిడ యొక్క శరీరం అన్నమాట. ఆవిడ శరీరం వర్ణం, ఈ వర్ణములే. అమ్మంటే 24 అక్షరముల స్వరూపం. ఆ గాయత్రీమాత పది చేతులు ధరించింది. ఎన్ని చేతులు? దశహస్తములు. ఈ పది చేతుల్లో ఏమేమి ధరించిందో చెప్పారు. హస్తైహి వహంతీం, చేతులలో ధరించినది. ఏమి ధరించినది? ఒకటి వరాలిచ్చే ముద్ర, ఒకటి అభయమిచ్చే ముద్ర. ఓ చేత్తో వరం ఇస్తున్నట్టుగా చూపిస్తుంది చెయ్యి, ఒకటి అభయముద్ర. ఇంకో దాంట్లో అంకుశం, ఏనుగుని పొడిచే అంకుశం ఉంటుంది. ఇంకో దాంట్లో కశ, కొరడాకర్ర ఉంటుంది. ఇంకో దాంట్లో శుభ్రం కపాలం, తెల్లని భిక్షాపాత్ర. పుర్రి అని అర్థం కపాలం అంటే, కానీ కపాల శబ్దమునకు భిక్షాపాత్ర అని కూడా పేరు. పూర్వం శివుడు కపాలం పుచ్చుకొని భిక్ష ఎత్తడం మొదలెట్టాక కపాల శబ్దమునకు భిక్షాపాత్రమని అర్థం వచ్చింది. అప్పటి నుంచి శుభ్ర కపాలము అంటే స్వచ్ఛమైన భిక్షాపాత్ర ధరించింది. మరో చేతిలో గద, ఇంకో చేతిలో శంఖం, ఇంకో చేతిలో చక్రం. తర్వాత అరవిందయుగళం, రెండు తామర పువ్వులు, చెరువు చేతుల్లో రెండు తామర పువ్వులు. ఈ విధముగా పది చేతులలో పది ఆయుధములు ధరిస్తూ ఉండే అమ్మని భజే, సేవిస్తున్నాను అని అర్థం. భజే అంటే సేవించుతున్నాను. భజ సేవాయాం, భజ అనే ధాతువు సేవించుట అనే శబ్దంలో పూజించుట అనడానికి వాడతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్రహ్మ సంధ్యా తుమే పశ్చాద్ ఉత్తరాయాం సరస్వతి పార్వతీ మే దిశం రక్షేత్ పావకీం జలశాయిని యాతుధాని దిశం రక్షేత్ యాతుధాన భయంకరి. వరుసగా చెప్పారు. గాయత్రి మాత్రం తూర్పు దిక్కున ఉన్నది, తూర్పు దిక్కున గాయత్రి రక్షించుగాక. గాయత్రి పూర్వతః పాతు, సావిత్రి పాతు దక్షిణే, దక్షిణంలో సావిత్రి దేవత రక్షించుగాక. బ్రహ్మ సంధ్యాదేవి అనే పేరుతో ఉన్న సరస్వతి మమ్మల్ని ఉత్తర దిక్కులో రక్షించుగాక. ఈ విధంగా వరుసగా తూర్పున గాయత్రి, దక్షిణంలో సావిత్రి, సరస్వతి ఉత్తరంలో, సంధ్యాదేవతేమో పశ్చిమంలో రక్షించుగాక. పార్వతి అనే పేరుతో ఉన్న అమ్మ పావకీం ఆగ్నేయంలో రక్షించుగాక. నైరుతి దిక్కులో యాతుధాని రక్షించుగాక. పావమాని అనే దేవత వాయవ్యంలో రక్షించుగాక. ఈశాన్యంలో రౌద్రీ దేవత రక్షించుగాక. పైన ఊర్ధ్వంలో వైష్ణవీ దేవత రక్షించుగాక. కింద బ్రహ్మాణి రక్షించుగాక. ఈ విధంగా దశ దిశలలో అమ్మవారు నన్ను రక్షించుగాక. ఇంకెక్కడి నుంచి వరుసగా అవయవాల్లో కూడా అమ్మ రక్షించుగాక. తత్పదం పాదుమే పాదౌ జంఘేమే సవితుఃపదం వరేణ్యం కటిదేశేతు నాభింబర్గస్తథైవచ అమ్మవార్లు వరుసగా నా పాదాలని, జంఘములంటే పిక్కల్ని రక్షించుగాక. నడుము ప్రాంతంలో భర్గహ అనే పేరుతో ఉన్నటువంటి అమ్మవారి శక్తి రక్షించుగాక. హృదయం దేవుడు రక్షించుగాక, మహాదేవుడు. ధీమహి అనే మంత్రం నా యొక్క శిరస్సును రక్షించుగాక. ఈ విధంగా గాయత్రి మంత్రం శరీరంలో ఉన్న ప్రతి అవయవమును విడిచిపెట్టకుండా రక్షించుగాక అని భక్తితో జపం చేసిన, కనీసం విన్న, పఠనాత్ శ్రవణాద్వాపి గోసహస్ర ఫలం లభేత్ అన్నాడండి. చదివినా విన్నా వెంటనే గోసహస్రం అంటే తెలుసుగా మీకు. గో అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క కిరణములను గోసహస్రములు అంటారు. సూర్యుడికి 1000 కిరణాలు ఉన్నాయని పేరు. 1000 అంటే ఇక్కడ 1, 2, 3, 1000 కాకుండా సూర్యుడికి గొప్ప కిరణములు, అనంత కిరణములు ఉన్నాయి. సూర్యకిరణములు ఎంత పవిత్రమో నీ జీవితం అంత పవిత్రమవుతుందని అర్థం. ఈ కవచం విన్నవాడు సూర్యుని వలే పవిత్రుడవుతాడు. కారణం, అసలు గాయత్రి మంత్ర అధిష్టాన దేవత సూర్యుడు. సవితాదేవత, సవిత అంటే సూర్యుడు. ఈ గాయత్రి మంత్రమునకు అధిష్టాన దేవతయే సూర్యుడు. అమ్మవారు సూర్యుడి రూపంలో, శివుడి రూపంలో, అనేక రూపాల్లో రక్షిస్తోంది. సవితా శబ్దమునకు మరొక అర్థం ఏమిటనమాట? బ్రహ్మానందం. గాయత్రి మంత్రమునకు బ్రహ్మానందమే దేవత. ప్రతి వ్యక్తికి పరమాత్మకి సంబంధించిన లీలలు కలిగి విన్నప్పుడు కానీ, లేక అమ్మవారిని చూచినప్పుడు కానీ ఏదో తెలియని ఒక అపూర్వ ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే పరబ్రహ్మం అండి. ఆనందో బ్రహ్మేతి విజానాత్. అలాగే భర్గో దేవస్య ధీమహి అంటే ఏంటనమాట అక్కడ? భర్గ అంటే జ్ఞానము. జ్ఞానమును లెక్క లేకుండా, ఎంత అని కొలవడానికి వీలు కానంత జ్ఞానము నీ హృదయమును నింపేటటువంటి పరమాత్మని ధ్యానం చేస్తున్నాను అని అర్థం అనమాట. దానివల్ల లాభం ఏమిటి? నా బుద్ధి సక్రమ మార్గంలోనే నడుచుకుంటుంది. అలా సక్రమ మార్గంలో నడుచుకునేటటువంటి అపూర్వ శక్తి ఈ గాయత్రి మంత్రంలో ఉన్నది. అందుకే ఇది విన్నవాడు సూర్యకిరణముల వలె పవిత్రుడవుతాడు అని ఒక అర్థం. కొన్ని వేల గోవులు నిరంతరం దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వస్తుందని ఒక అర్థం. ఈ విధంగా గాయత్రీమాత యొక్క కవచాన్ని స్వయముగా నారాయణుడు నారదునికి ఇచ్చాడు. ఈ కవచం ఎవరి చేత రాయబడలేదు సుమా, ఈ కవచం అపౌరుషేయం, దీనిని వేదములు సంకలనము చేసాయి. ఒకసారి కాదు, అప్పుడప్పుడు ఒక్కొక్క మంత్రం పట్టుకొచ్చి అక్కడ పెట్టాయి, అందుకే దానికి సంకలనము అని పేరు. ఈ గాయత్రీ శక్తిని మీరు సంపూర్ణంగా చూడాలంటే మాత్రం ఎల్లవేళలో కాదు, కానీ గురువుగారిని నమ్మి ఎప్పుడైనా గురువుగారు కాశీ వెడుతున్నప్పుడు రెండు ఒకసారి. కాశీలో ఒక ప్రత్యేక ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతంలో గాయత్రీ శక్తి మూడు పూటల మూడు సంధ్యాకాలములలో కూర్చుని జపం చేసేవారికి దర్శనమిచ్చి తీరుతుంది. అత్యద్భుతమైన స్థలం. ఆ స్థలానికి నోటితో నేను చెప్పను కానీ ఎప్పుడైనా నేను కాశీలో ఉన్నప్పుడు అండి, నేను చెప్పినప్పుడు అక్కడ కూర్చోండి ఫలానా స్థలం అని. అది ఎవరికి పెడితే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదంటే కొన్ని స్థలాలు చెప్పరాదు అని మహాత్ములు చెప్పారు, ప్రభుదత్త బ్రహ్మచారి గారు చెప్పారు. ఈ స్థలాలని కొంతమంది అపవిత్రం చేస్తారు, చెప్తే అక్కడికి వెళ్ళి జపం చేసి పిచ్చి కోరికలు కోరారనుకోండి, ప్రమాదం కదా. అందువల్లే పూర్తిగా జ్ఞానముతో నాకు ఈ జన్మతో మోక్షం రావాలనుకుంటున్నాను, నాకు ఈ దిక్కుమాలిన పెళ్ళిళ్ళు పెటాకులు వద్దు, మీరు చెప్పిన రీతిలో ఉపాసన చేసి తరించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు, లౌకికమైన కోరికలు కోరని వాళ్ళు, సంపూర్ణ గురుభక్తి కలిగిన వాళ్ళు ఉపాసన చేసే ఒక స్థానం ఉన్నది కాశీక్షేత్రంలో, వారణాసి క్షేత్రంలో. ఆ క్షేత్రానికి అవిముక్త గాయత్రీ క్షేత్రం అని పేరు. అంత గొప్ప స్థలం అది. గంగానది యొక్క రేవులో ఆ ప్రాంతంలో గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసిన వాళ్ళందరికీ పునర్జన్మ ఉండదట. కారణం, అక్కడ నిరంతరం సూర్యుడి యొక్క కిరణములు తిరుగుతూ ఉంటాయి, గోవులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ కవచమును అక్కడే ఒకప్పుడు వేదములు సంకలనం చేశాయి. వేదములు అక్కడ ఈ గాయత్రి కవచాన్ని చదివాయి, దానిని నారాయణుడు ఎల్లవేళలా వ్యాప్తి చేస్తాడు. అక్కడ నారాయణుడు బిందుమాధవుడు అనే పేరుతో కొండ మీద ఉంటాడు, కొంచెం ఎత్తులో ఉంటాడు కదా గంగానది యొక్క పైభాగంలో. ఆ ప్రాంతంలో ఉన్న బిందుమాధవుడి యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన్ని చూడగలిగితే, బిందుమాధవుడు మధ్యాహ్నం పూట తలుపులు వేయించుకుంటాడు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకి ఇంచుమించుగా గుళ్ళు చాలా చోట్ల మూసేస్తారు, ఏ విశ్వేశ్వరుడు ఆలయాన్నో పక్కన పెడితే. అలాగే అక్కడ విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని కూడా మధ్యాహ్నం పూట తలుపేస్తారు. తలుపేస్తే ఎదురుగుండా ఒక అరుగు ఉంటుంది, ఆ అరుగు మీద కూర్చుని అక్కడ కనుక గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే అటువంటి వాడికి ముక్తి మాట ఎలా ఉన్నా కనీసం అమ్మవారి యొక్క ఉపాసన ఎప్పుడూ విడిచిపెట్టని భక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల ఇవాళ కాకపోతే రేపైనా మోక్షం పొందొచ్చు, కాకపోతే సంపూర్ణంగా గురువుగారి మీద విశ్వాసంతో ఇంకా వెళ్ళిపోవటం, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వెనక్కి రావాలి ముందుకు వెళ్ళాలనుకోకుండా వస్తే వస్తాం అక్కడే ఉంటే ఉంటాం, అంత వైరాగ్యంతో వెళ్ళాలి. నేను చెప్పాను కదా ఓ ముసలావిడ అలా వెళ్ళింది, ఇప్పుడు అక్కడ అతుక్కుపోయి సుఖంగా బతుకుతుంది. ఒక ముసలివాళ్ళనే కాదు, ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు మోక్షం పొందుదాం అనుకుంటే ఆ చచ్చిపోవడం ఎప్పుడు దొరుకుతుందో మనకేం తెలుస్తుందండి. చాలామంది లక్షణం ఏంటంటే ఎప్పుడో రిటైర్ అయిపోయాక 80 ఏళ్ళు వచ్చాక కదండి మేము చచ్చిపోయేది, అప్పుడు వెడదాం కాశీ అనుకుంటాడు వాడు. 80 ఏళ్ళు వచ్చేదాక అందరూ ఉంటారా? ఎక్కడో కొంతమంది 80 ఏళ్ళకు ఉంటారు, కొందరు 8 ఏళ్ళకే డామనొచ్చు. దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమ ఘటాం అప్రాప్య హ్యత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతిః గచ్ఛేత్ పురీం దుర్జటే. వేదవ్యాసులు వారు కాశీఖండంలో రాసిన గొప్ప శ్లోకం, మనందరి బలహీనత తెలుసుండి రాశాడు ఆయన. నాకు మరణం ఎప్పట్లో లేదు, దూరం మే మరణం, నాకు మరణం చాలా కాలం తర్వాత వస్తుంది. కారణం యువాహమధున, ఇప్పుడు నేను యువకుణ్ణి లేక యువతిని, నాకెంతండి 25 ఏళ్ళు లేవు, అప్పుడే ఎక్కడండి చావు అనుకుంటాంట. వారి పిచ్చాడా అలా అనుకోకురా, అలా ఎప్పుడు నీ మనస్సులో అనుకోకు. ఎప్పుడు నీ పక్కన ఒక శబ్దం వింటూ ఉండు. అదేం శబ్దం? యముడు ఎక్కి వచ్చే వాహనం ఒకటి ఉన్నది, యముడి వాహనం దున్నపోతు. ఆ దున్నపోతు వెళ్ళో ఎంత గంట ఒకటి ఉంటుంది, ఆ గంట ఠంగ్ ఠంగ్ అని మోగుతుంది. ఆ గంట శబ్దం వినరా నీ పక్కనే ఉంటుంది. నీ పక్కన ఎప్పుడు యముడి యొక్క వాహనం మెడలో ఉన్న ఆ ఘంటా శబ్దం వినబడుతూనే ఉంటుంది, నువ్వు పట్టించుకోవట్లేదు. అంటే అర్థం ఏంటి? మృత్యు ఎప్పుడూ పక్కనే ఉంది నీ పక్కన. మృత్యు ఘోష విను. ఇవాళో రేపు నా భవిష్యత్తు అనుకో, దర్జాగా ఇప్పుడే అన్ని పనులు చక్కబెట్టుకొని ఓపిక ఉన్నప్పుడే కాశీ వెళ్ళు, ఎప్పుడో రిటైర్ అయ్యాక వెళ్ళవు. కాబట్టి జీవితంలో ఒకసారైనా ఓపిక ఉన్నప్పుడు కాశీ వెళ్ళాలి. రిటైర్ అయ్యాక అప్పుడు యాత్ర కడదామంటే మెట్లు ఎక్కలేక స్టేజీ ఎక్కలేక నడుము పట్టుకొని అమ్మో అమ్మో అనుకుంటూ ఉంటే ఏం పెడతాం చెప్పండి ఒకసారి. అంచేత ఎప్పుడున్నా ఇలా నాలాగా మంచి యువకుడిగా 25 వయసులో ఉన్నప్పుడు పెడితే హాయిగా టిక్కు టిక్కు అని పైకి కిందకి ఎగిరి పరిగెత్తచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడే ఉండిపోమ్మని నేను అంటల్లా, ఒక్కసారైనా దర్శనం చేసుకో అన్నాడు ఆయన. పరమ పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యి, నీ దరిద్రపు కొంపను విడిచిపెట్టు అన్నాడు ఆయన. అంత దారుణంగా అన్నాడు, జీర్ణాం పర్ణకుటీం విహాయ, పాడైపోతున్న నీ కొంప మీద ఎందుకురా అభిమానం నీకు, ఇవాళ కాకపోతే రేపైనా నీ కొంప కూలిపోతుందిరా పిచ్చాడా. ఎన్ని రకాల స్లాబులు వేసినా, రోజు గీకి రంగులు వేసినా, ఏసీలు పెట్టినా ఈ గృహము ఛిద్రమైపోతుంది, ఈ గృహము ఛిద్రం అయిపోతుంది, ఇందులోంచి నీ ఆత్మ లేచిపోతుంది. ఆ లేచేలోపు ఒక్కసారైనా కాశీ మొహం చూడరా, అప్పుడు నువ్వు పొరపాటును కూడా యమధర్మరాజు గారి దర్శనము చెయ్యవు, తరిస్తావు. అక్కడికి వెళ్ళి చెయ్యవలసిన కొన్ని పనులు ఉన్నాయి, తప్పదవి చెయ్యి, అవి చెయ్యకపోతే నువ్వు ముక్తి పొందవు అని ఘంటా భజాయించి వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడికి తెలుసు కనుక. శ్రీనాథుడు కొంచెం తెలివైనవాడు, నీ పక్కనే మృత్యుఘోష ఉంది, యముడి వాహనం మెడలో ఉన్న ఘంటా శబ్దం విను, కాశీ వెళ్ళంటే ఆయన దాన్ని పూర్తిగా మార్చేసి రాశాడు. పద్యం చమత్కారంగా రాశాడు ఆయన. అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశి కృత పాపుండైన తప్పట్టణాభ్యర్ణక్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునన్మర్త్యుడా కర్ణ్యం పండు కృతాంత వాహమహిషగ్రైవేయ ఘంటాధ్వనిన్ అన్నాడు ఆయన. ఈ సప్త సముద్రములతో కూడిన భూమండలం మధ్యలో ఒకే ఒక్క క్షేత్రం, పరమ పవిత్ర క్షేత్రం, అది స్వర్ణఖండం. ఆ క్షేత్రం, ఆ 5 క్రోశుల స్థలం కాశీ. కాశీక్షేత్రంలో పరమ పాపాత్ముడు కూడా అడుగు పెడితే వాడు చచ్చేటప్పుడు యమవాహనం మెడలో ఉన్న శబ్దం విండు, ఆయనేమో విను వింటూ కాశీకి పో అన్నాడు వ్యాసుడు. ఈయన ఉన్నాడు, అసలు కాశీ పెడితే నీకు ఆ శబ్దమే వినబడదరా అన్నాడు ఆయన. ప్రాణాంతంబున మర్త్యుడు ఆకర్ణ్యం పండు కృతాంత వాహమహిష గ్రైవేయ ఘంటాధ్వని, యమధర్మరాజు గారి వాహనం మెడలో ఉన్న ఘంటా శబ్దం కాశీలో ఉంటే మాత్రం వినవు, ఏసీలో ఉంటే వింటావు. కాబట్టి నీకు ఏసీ కావాలా కాశీ కావాలా అన్నాడు ఆయన. మన వాళ్ళైతే రెండూ కావాలంటే అవ్వ కావాలి బొవ్వ కావాలి, కాశీకి వెళ్ళి ఏసీ ఉండాలంటారు. ఆయన గట్టిగా పట్టుకుంటే రెండు దొరుకుతాయి, వేరే విషయం. కాశీ మీద ఆయనకి ఎంత నమ్మకం అంటే యముడు ఎప్పుడు పక్కనే ఉంటాడరా, మృత్యుఘోష వింటూ ఉండరా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టు కాశీ వెళ్ళరా అంటే కాశీకి వెళితే అసలు మృత్యుఘోషే వినవరా అన్నాడు ఈయన. కాబట్టి ఇద్దరు ఒక్కొక్క కోణంలో చెప్పారు. ఇవి దృష్టిలో పెట్టుకునే అనుక్షణము మానవుడు గాయత్రి మంత్ర అనుష్ఠానం చెయ్యాలి. ఏ కాశీ వెళ్ళకపోయినా కనీసం ఇంట్లో అయినా చేస్తే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా వెళ్ళే అవకాశం వస్తుందిట. ఈ గాయత్రి మంత్రం ఎంత గొప్పదంటే, అమ్మవారి పూజ ఎంత గొప్పదంటే, చెయ్యగా 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 ఏదో ఒకనాటికి మనకి ఆ కాశీ వెళ్ళే యోగం ఇస్తుంది, తద్వారా మనకి మోక్షం వచ్చే యోగం ఇస్తుంది. కాబట్టి అమ్మని గట్టిగా దృఢమైన భక్తితో విశ్వాసంతో పట్టుకోవాలి. ఒక్కొక్కసారి పట్టుకుంటాం, మళ్ళీ అంతలోనే జారిపోతాం. దానికే మాయా అని పేరు. ఆ మాయా అనే శబ్దం వింటేనే మనకి అనుక్షణం కొంచెం ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేసిన వాళ్ళు కూడా ఎలా భ్రష్టులు అవుతారో వేదవ్యాసుల వారు జనమేజయునికి చెప్పారు, నారాయణుడు నారదునికి చెప్పాడు. పూర్వం మదోద్ధతులైన దైత్యులు దేవలోకం మీదకి దండయాత్రకు వచ్చారు. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ రక్షించు అన్నారు. బ్రహ్మదేవుడు వాళ్ళకి సంధ్యావందన ప్రక్రియ, గాయత్రి మంత్రము ఇచ్చాడు. 3,03,000 గాయత్రి మంత్రం జపించండి అన్నాడు. ప్రొద్దుట సహస్ర గాయత్రి, మధ్యాహ్నము సహస్ర గాయత్రి, సాయంత్రము సహస్ర గాయత్రి, ఇలా త్రిసంధ్యావందనం చేసి 3,00,000 సహస్ర గాయత్రి జపం చెయ్యండి. అలా చేస్తే మీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో మీరు రాక్షసుల్ని జయిస్తారు అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. సహస్ర గాయత్రి చేయడం కష్టమేమిటి, మనకి ఇష్టం అయితే కష్టం ఉండదు. మనం కావాలంటే ఇక్కడ నుంచి సినిమా హాల్కి నడిచి వెళ్ళగలం. ఒకవేళ ఆటో దొరకకపోతే కూడా ఈ బాబోయ్ రిలీజ్ అయిపోయిందిట, ఫస్ట్ షో ఏ చూడాలి, పరిగెత్తుకెళ్ళటంలా నానాయాత్ర పడిపోయి చొక్కాలు చింపేసుకొని ఆన్లైన్లోకి వెళ్ళి రికమెండేషన్లు చేయించుకొని సినిమా చూస్తామా? బోడి సినిమా కోసం ఇంత కష్టపడుతున్నాం, ఆ మాత్రం గాయత్రి జపం చేయలేమా? చేయలేక కాదు, మనకి దాని మీద ఆసక్తి లేక. ఇష్టం ఉంటే ఏమీ కష్టం ఉండదు. నేను చాలాసార్లు చూశాను, నాకు ఈ పురాణం అంటే ఇష్టం. అందువల్ల అన్నం మానేసి నీరు మానేసి చదువుతున్నా నాకేం కష్టం అనిపించట్లేదు. ఇందులో చెప్పినట్టుగా కాశీ అంటే ఇష్టం, వెళ్ళాలి వెళ్ళాలి కాశీ అనుకున్నాను. ఆ భగవంతుడు అనుగ్రహించాడు, అక్కడ నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు, ఒక 55 గజాలు ఇల్లు ఇచ్చాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే అదే లోకమని పట్టుకోవాలి. కాకపోతే నమ్మకం, నాకు మా గురువుల మీద భక్తి ఉంది, మా గురువులు చెప్తే చవడానికి సిద్ధపడేవాడిని. గురు కటాక్షం ఉంది, వచ్చింది. మీకు కూడా గురువుగారు చెప్పిన తర్వాత నమ్మకం ఉండాలి. గురువుగారికి మాట ఇచ్చి మాట తప్పి ఇంట్లో కూర్చుంటే ఇక ఎన్ని జన్మలు ఎత్తుతారో దాని గురించి నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడన్నా వస్తే ఈ పురాణాల్లో చూపిస్తాను. మనకి ప్రతిదాని మీద ఆసక్తి ఉండాలి. ఒకసారి ఆ రంగంలో అడుగు పెడితే దాని అంతం చూసేయాలి. అయితే అవుతుంది, ఏమైతే అది అవుతుంది. సాధన చెయ్యాలి. సాధన దగ్గర ఎప్పుడూ కూడా వెనక్కి రాకూడదన్నమాట. మధ్య మధ్యలో జారిపోకూడదు, చిన్న చిన్న లోభాలకి లొంగిపోకూడదు, ముక్తి పొందే వరకు ఆకూడదు. భగవంతుడు రోజు మంచి పనులు చేయాలి, సాధన చేయాలనుకున్న వాడికి చిన్ని చిన్ని లోపాలు చూపిస్తాడనమాట. గుళ్ళోకి వద్దాం అనుకుందట ఒక ఆవిడ. చాలా కాలం క్రితం ఒక భక్తురాలు చెప్పిన మాట, పురాణం విందామని వస్తోంది. 40 రోజుల పాటు భాగవతం చెప్పాను కదా అప్పట్లో, 2015 16 గుర్తు 16లో అనుకుంటాను, 16లో సంపూర్ణ భాగవతం చెప్పినప్పుడు 40 రోజులు విందామని వచ్చిందిట. 40 రోజులు వింటే భాగవతం గ్యారంటీగా ముక్తే, ఇంక అందులో సందేహం లేదు. ఓ రోజు వస్తూ ఉంటే 100 రూపాయల కట్ట దొరికింది దారిలో. ఈ కట్ట పుచ్చుకుని గుళ్ళోకి వస్తే ఈ సమయంలో జేబులోంచి ఎవడో కొట్టేస్తాడేమో, అందుకని ఈ 100 రూపాయల కట్ట జేబులో పుచ్చుకుని పురాణములకు వస్తే మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఎవడైనా మహానుభావుడు జేబులోంచి లాగేయచ్చేమో, లేక నిజంగా గుళ్ళో వాడు ఎవడన్నా పోగొట్టుకుంటే వాడు దాని మీద ఎంక్వైరీకి వస్తే బయటికి ఎడుతూ ఉంటే ఎంక్వైరీ చేసి లాక్కుంటారేమో, ఎందుకు వచ్చిందని ఈ కట్ట ఇంట్లో పెట్టడానికి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో దాస్తూ ఉండగా ఏదో ఆ పూట పని వచ్చింది, మొత్తం మీద ఆ పూట పని ఆగిపోయింది. ఏం పని? పురాణం వినడం ఆగిపోయింది. ఆ తర్వాత ఆవిడ బాధపడిందండి. పేరు లేకుండా నాకు వారానికి ఒకసారి సీరియల్గా ఉత్తరం వచ్చేది, సీరియల్గా ఒక ఉత్తరం అనమాట, కార్డు. ఆ కార్డు మీద పేరు ఉండదు, అడ్రస్ ఉండదు. గురువుగారు 40 రోజులు పురాణం విందామనుకున్నానండి, 100 రూపాయల కట్ట దొరికి నన్ను బుట్టలో వేసుకుందండి, దాంతో నేను నెత్తి మీద వట్టేసుకుపోయానండి. ఆ ఒక్కరోజు నన్ను ఆ 100 రూపాయల కట్ట లోప పెట్టింది, పూర్తిగా పురాణం వెళ్ళలేకపోయాను అని ఒకరోజు రాసింది. కొన్ని నేను జవాబు రాద్దాం అనుకుంటే అడ్రస్ లేదు కదా, ఫోన్లేమ్మా, కథ పోతే పోయింది, కట్ట దొరికింది కదా, సంతోషించులే అందాం అనుకున్నాను. 2వ వారం గురువుగారు, ఒకరోజు పురాణము పోయింది, పోయి నాకు దొరికిన 100 కట్ట ఏమైనా నాకు దక్కిందా? 100 కట్ట జాగ్రత్తగా బీరువాలు అరుగు పెడితే వాళ్ళు ఆయన పట్టుకుపోయి తాగేసేట మొత్తం, వాళ్ళు ఆయన తాగుబోతు కర్మ. 100 కట్ట పట్టుకుపోయట, కట్ట పోయింది, పురాణము పోయింది, ఇటు భర్తగారేమో తెగ తాగి ఆ తాగడం వల్ల 100 రూపాయల కట్టతో తాగేస్తే మరి ఎంత వస్తుందో నాకు తెలియదు, నాకు అనుభవం లేదుగా, ఎక్సైజ్ శాఖలో ఉన్నవాడిని అడగాలి. ఆ తాగిలు ఎవరు పోయింది ఆయనకి? ఆయన చచ్చిపోయేట వరకు. ఇలాగ రోజు వారానికి ఒకసారి రాసేదండి. కాకపోతే ఆవిడ ఒక మాట అంది, ఈ ఉత్తరములు దయతో తమరు ఎవరికీ చూపించద్దు, ఎవరికైనా చెబితే పర్వాలేదు, ఎవరికీ తెలియదు, ఉత్తరం మాత్రం చూపించకండి, గుంటూరులో నా రాత గుర్తుపెట్టేవాళ్ళు ఉన్నారండి. నాకు ఇప్పుడు కూడా పాపం జాలి వస్తుంది అనమాట. భగవంతుడు చాలా మోసం చేస్తాడు ఇలాంటి విషయంలో. మోసం అంటే మోసం కాదు, అది ఆయన పరీక్షది, వీడు మోక్షానికి ఎడతాడా లేదా అని. నేను పురాణం చెప్పడానికి వస్తూ ఉంటే దారిలో ఓ 100 కేజీల బంగారం ముద్ద వేస్తే ఆ ముద్దను చూసి 100 కేజీల ముద్ద ఎన్ని పురాణాలు చెబితే వస్తున్నారని కొట్టుకుపోతే పురాణం అయిపోదు మరి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఈ పురాణానికి వచ్చే ముందు కరెక్ట్గా 6:20కి అక్కడ బంగారం వేస్తాడు, లేదా ఇంకేదో చేస్తాడు. అప్పుడు ఆ బంగారానికి లొంగితే బంగారం లాంటి ముక్తి పోతుంది. కాబట్టి సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో కొంచెం వార్ధక్యంలోకి వచ్చాక పర్వాలేదు, ఎందుకంటే అప్పటికే ఎన్నో డక్కా ముక్కీలు తిని ఉంటారు కాబట్టి. ఇప్పుడు నిజంగా ఏ హరిప్రసాద్ గారి దగ్గరికి పట్టుకొచ్చి 10 కేజీలు బంగారం వేసినా నా మొహానికి ఎందుకు బంగారం అని తీసుకెళ్ళి ఉండిలో వేసేస్తారు, కాబట్టి ఆయన లొంగరు. సహజంగా ఈ కాస్త కోస్తో ఈ 25 ఏళ్ళు ఈ 16 ఏళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం లొంగే ప్రమాదం ఉంది. నాయన అక్కడ లొంగకూడదు, మా ఎంతటి బంగారానికి, ఏదన్నా ఏ ఊర్వశం వచ్చి పడుతుంది వాళ్ళు, ఊర్వశం నేను అంటుంది. అక్కడ నువ్వు లొంగేవనుకో కర్మ, ఈ ఊర్వశం ఒక్కరోజే నీకు, ఆ తర్వాత శాశ్వతమైన కైవల్యలక్ష్మి కాంత మోక్షలక్ష్మికి అంత దూరం అయిపోతుంది, ఎంత ప్రమాదం అది. అందుకని ఈ కళ్ళదోడు అబ్బాయికి, ఈ ముందు కూర్చున్నటువంటి అమ్మాయిలకి నేను మళ్ళీ మళ్ళీ ఏం చెబుతున్నానంటే, ఇలాంటి సమయంలోనే మీరు కొంచెం సంయమనంతో ఉండాలి. ఈ మాయల్లో పడకుండా ఉండాలి. భయంకరమైన మాయ జపం చేసేవాడినే పట్టుకుంటుంది. పాపాత్ముడిని పట్టుకునేది ఉంది, వాడు ఎప్పుడూ మాయలోనే ఉంటాడు. వాడు నిత్యం పాపాత్ముడిగానే ఉంటాడు. తాగుబోతాడికి రోజు కొత్తగా తాగుడు నేర్పేదే ఉంది, కానీ జపం చేసేవాడి ముందే ఒక సీసా పెడతారనమాట ఎవరో ఒకళ్ళు. కొంచెం పుచ్చుకుంటే జపంలో ఆనందం వస్తుంది అంటాడు వాడు. అక్కడ లొంగకూడదన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, భక్తితో దేవతలు నిజంగానే మూడు పూటలా గాయత్రీ జపం చేశారు, అనుష్ఠానం చేశారు, అమ్మవారు వారికి ప్రత్యక్షమయ్యింది, వరాలు ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, ఆయుధాలతో వాళ్ళు చితక్కొట్టి పారేసి రాక్షసులు ఓడించేశారు. దాంతో దేవతలకు విజయం చేకూరింది. విజయం చేకూరిన దగ్గర నుంచి జనమంతా పొగడ్డం మొదలెట్టారు. కాలకేయ నివాత కవచాది భయంకర రాక్షసులతో యుద్ధం చేసి జయించడం ఎవరి వల్ల కాదు, ఈ ఇంద్రాది దేవతలు మహాత్ములు గనకే అంతటి భయంకర రాక్షసుల్ని పాతాళానికి తరిమి పారేశారు. ఆ ఏం పౌరుషం, ఏం పరాక్రమం అని అందరూ పొగడ్డం మొదలెట్టారు. ఋషులు పొగిడారు, దేవతలు పొగిడారు, ఇంక ఇళ్లలో భార్యలు అయితే ఏమండి మీరు ఎంత గొప్పవాళ్ళండి, అంత రాక్షసుని ఎలా చంపారండి అని పొగడ్డం మొదలెట్టారట. భార్య అన్నాక భర్తను పూర్వం భర్తలు పొగిడేవారు భార్యలు ఇంటికి రాగానే పూర్వకాలంలో. అది ఒక గొప్ప లక్షణం అన్నమాట. అలా పొగడ్డంతో కొద్ది రోజులు పోయేసరికి ఇంద్రాది దేవతలకి ఆత్మాభిమానం క్రమంగా అహంకారంగా మారిందట. నిజంగా వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం అని తెలుసు కదా, అయినా కర్మ చెప్పాను కదా మీకు, కాలప్రభావంతో ఇది అమ్మవారి యొక్క శక్తి, గాయత్రి మంత్ర అనుష్ఠానం వల్ల శక్తి వచ్చింది, అనుష్ఠానం చెయ్యని క్రితం ఇదే రాక్షసుల చేతుల్లో దెబ్బలు తిన్నాం, అనుష్ఠానం వల్ల అమ్మ ప్రత్యక్షమై ఆయుధాలు ఇవ్వడం వల్ల ఏం చేసిందనమాట, అమ్మ మనని రక్షించింది, అది మర్చిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారట, సృష్టి స్థితి క్షయకరావయం సర్వే యశస్సున, మనమే సృష్టి స్థితిలయ్యాలు చెయ్యగలం, అందరం కీర్తివంతులం, మన మించిన వాళ్ళు ఎక్కడున్నారు అనుకున్నారట. క్రమంగా ఇంద్రుడు ఒక రోజున పిలిచాడు, నేను ఇంద్రుణ్ణి, మొత్తం దిక్పాలకులందరూ నా వశంలో ఉంటారు, ఈయన అగ్ని, ఈయన లేకపోతే లోకాలే లేవు, లోకాలన్నిటి తగలబెడుతున్నాడు, ఈ దేవతలకు అన్నం పెడుతున్నాడు, భూలోకంలో వాళ్ళకి అన్నం పెడుతున్నది ఆయనే, ఇక వాయుదేవుడు, యముడు, ఈ నిర్వృతి, వరుణుడు, కుబేరుడు, ఈశానుడు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, మనల్ని మించిన వాళ్ళు ఎక్కడున్నారు ఈ ప్రపంచంలో అన్నట్ట. నిజమే సుమ, అసలు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం, ప్రపంచాన్ని తగలబెట్టగలం అన్నాడు అగ్ని. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తాను నేను అన్నాడు వాయువు. నేను ఇక్కడి నుంచే నా రాక్షసుని పంపితే చచ్చూరుకుంటారు అన్నాడు నిర్వృతి. అబ్బే అంతదాకా ఎందుకండి, మా యమలోకంలో ఉన్న కింకరుల్ని నలుగురు పంపామంటే వీళ్ళంతా హడిలిపోరు మానవులు అన్నాడు యముడు. ఇంతలో కుబేరుడు లేచి, వీళ్ళని చంపడానికి కింకరుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు, వాయువు అక్కర్లేదు, నాలుగు డబ్బు కట్టలు విసిరారంటే వాళ్ళే జబ్బు చచ్చిపోతారన్నాడు. డబ్బుతో పడగొట్టి చంపచ్చు అన్నాడు ఆయన. ఇలా ఎవరి దారిన వాళ్ళు తమని తాము పొగుడుకోవడం మొదలెట్టారు. ఇది అమ్మవారు చూసింది, హారి దుర్మార్గులారా మీకు కూడా అహంకారం వచ్చింది అనుకుందిట. తేషాం అనుగ్రహం కర్తుం తదైవ జగదంబిక, వెంటనే అమ్మవారు వీళ్ళని అనుగ్రహించాలి అనుకున్నది. అమ్మకి జాలి కలిగింది, వీళ్ళు దేవతలు దిక్పాలకులు, నా అనుగ్రహం వల్ల పైకి వచ్చారు, కానీ అహంకారం వల్ల పాడవుతున్నారు, పాడవుతున్న పిల్లల్ని బాగు చేయటం నా కర్తవ్యం అనుకున్నది. అంతకుమించి అమ్మకి వాళ్ళ మీద కోపమే ఉంటుందండి, వాళ్ళని బాగు చేయాలి. వెంటనే ఏం చేసింది, అక్కడ ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది, ఎలాగ ఒక యక్షుడి రూపంలో ప్రత్యక్షమయ్యింది. ప్రాదురాసీత్ కృపాపూర్ణ యక్షరూపేణ భూమిప, ఓ జనమేజయ మహారాజా, ఆవిడ ఒక యక్షుడి రూపంలో దేవతలు సభ తీర్చి ఉన్న, కొలువు తీర్చి ఉన్న ప్రాంతానికి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది. ఆ యక్షుడు ఎలా ఉన్నట్ట, కోటి సూర్య ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు, కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళు చూడలేదు, అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు, తెల్లబోయారు. ఎవరు ఎవరు ఈ వచ్చినటువంటి శక్తి అని ఒకళ్ళతో ఒకళ్ళు పలికారు. అప్పుడు యక్షుడు రెండు చేతులు నడుము మీద పెట్టుకుని, ఏ ఇంద్రాది దేవతలారా, మీరు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకుంటున్నారు, మీరు ఏమేం ఘనకార్యాలు చేయగలరు అనగా, మేము చెయ్యలేని ఘనకార్యమేముంది అన్నాడు ఇంద్రుడు. మీలో ఎవరైనా మీ గొప్పతనాన్ని నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీరే పొగుడుకొని మీ గొప్పతనం చాటండి అన్నదట ఆ యక్షశక్తి. అంటే మిమ్మల్ని మీరే పొగుడుకోండి, ఆత్మస్థుతి చేసుకోండి అని. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, ముందుగా అగ్నిహోత్ర ఇలా రా అన్నట్ట. చూచావా, మనకి సవాలుగా మన దేవసభాభవనానికి ఎదురుగుండా ఒక యక్షుడు ఎవడో వచ్చి పడ్డాడు. వాడు మహాకాంతితో ఉన్నాడు. పైగా మీ గొప్పతనం ఏమిటో చెప్పండి అంటున్నాడు. మనలో అందరికంటే గొప్పవాడు నువ్వే, నువ్వు తలుచుకుంటే ప్రపంచమంతా తగలబెట్టేస్తావు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. గచ్చవహినే తమస్మాకం యతోసి ముఖముత్తమం. అసలు మా దేవతలకి ముఖం నువ్వు, నీలో ఎవరన్నా పదార్థం వేస్తే ఆ పదార్థం మాకు ఆహారంగా వస్తుంది, కాబట్టి మాకు ఆహారం ఇచ్చేవాడివి, లోకాలు తగలబెట్టేవాడివి, శక్తి కలిగిన వాడివి, దహించేవాడివి, నువ్వే వెళ్ళి ఈ యక్షుడి అంతం చూడన్నట్ట. నువ్వు చెప్పింది నిజమేసమ్మా, నేను తలుచుకుంటే యక్షుడిని కాల్చి బూడిది చెయ్యను అంటూ అగ్నిహోత్రుడు ఎర్రని వేషాలు వెలేసుకుంటూ బయలుదేరాడు. ఆయనకి జింక వాహనం, దాని మీద ఎక్కి బయలుదేరాట. అగ్నిహోత్రుడికి కూడా ఒక వాహనం ఉందండోయ్, ఆ వాహనం ఓ జింక. పాపం భూలోకంలో జింక అయితే మనమే వండుకు తినేస్తాం, కానీ అక్కడ జింక చాలా గట్టిది, ఎర్రగా ఉంటుంది. అటువంటి గొప్ప జింక మీద ఎక్కి బయలుదేరాడు ఆయన. ఆయన రాగానే యక్షుడు ఎవరో నాయన అన్నట్ట. త్వం కోసి ఇతి హుతాసనం, నువ్వెవడివి అనగానే, నా గురించి నీకు తెలియకపోవడం చాలా దురదృష్టం. ఏ గూగుల్లోకి వెళ్ళినా అగ్నిహోత్రుడి గురించి తెలియని వాడు ఎవడుంటాడమ్మా? ఓరి యక్షుడా, విచిత్రంగా ఉంది, అగ్నిని పట్టుకుని ఎవరు అంటావా? అగ్నిరశ్మి తథా జాతవేద అస్మీతి సుప్రవితి, జాతవేదుడని అగ్ని అని పిలుస్తారు. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నీ కాల్చి బూడి చేసేస్తాను, ప్రపంచాన్ని తగలబెట్టే శక్తి నాకున్నది, కావాలంటే నిన్ను కూడా తగలబెట్టేస్తాను అన్నట్టు అగ్ని. ఓహో, నువ్వేనా అగ్నివి, నన్ను కూడా తగలబెడతావా? అంత పని చేయక్కర్లేదు కానీ నేను ఇచ్చే ఒక వస్తువును తగలబెడతావా అన్నట్ట యక్షుడు. ఓ గ్యారంటీగా మీరు ఏమిచ్చినా తగలబెట్టేస్తాను అన్నాడు అగ్ని. అప్పుడు ఆ యక్షుడు తృణం ఒక గడ్డి పరక ఇచ్చాట, కేవలం ఒక గడ్డిపోచ, అది కూడా ఎండిపోయిన గడ్డి పరక. ఇంకా పోయి పచ్చగడ్డి అయితే తగలబెట్టడం కష్టం. ఓ ఎండిపోయిన ఒక గడ్డి పరక తీసి ఈ గడ్డి పరకని తగలబెడతావటోయ్ అగ్నిహోత్ర అనగానే నిమిషంలో అని అగ్నిహోత్రుడు భగ భగ మండుతూ వచ్చి దాన్ని పట్టుకున్నాడు. నశశాక తృణం దగ్ధుం లజ్జితోగాత్సురాన్ ప్రతి, పాప సిగ్గుపడిపోయాడు ఆయన. గడ్డి పరక మీదకి ప్రయత్నించాడు రావడానికి, ఆ గడ్డి పరకను ఆవహించాడు, తగలబెట్టడానికి తన శక్తి అంతా వినియోగించాడు. నిజంగా అగ్నిహోత్రుడు తలుచుకుంటే క్షణాల్లో భస్మం చేయగలడు ఎవరినైనా. అటువంటి అగ్నిహోత్రుడు యక్షుడిచ్చిన గడ్డి పరక తగలబెట్టలేక సిగ్గుతో తల ఉంచుకున్నట్ట. ఇంకొంచెం ట్రై చేయి అన్నాడు ఆయన. ఇంకెంత ట్రై చేసినా నేను తగలబడుతున్నాను కానీ అది తగలబడడం లేదు, ఇదేం విచిత్రమో, ఈ గడ్డి పరక మీద ఏం వేశారండి బాబు తగలబడకుండా ఉండడానికి అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా, ఇక వెళ్ళిరా అనగానే సిగ్గుతో తల వంచుకుని ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు. ఇంద్రుడు ఏం జరిగిందన్నట్ట. ఇంద్ర, నా శక్తి నిర్వీర్యం అయిపోయింది, ఆ యక్షుడు సామాన్యుడిలా లేడు, ఒక గడ్డి పరక ఇస్తే ఆ గడ్డి పరక తగలబెట్టలేక వెనక్కి వచ్చానన్నట్ట.